ఈ కథలు వింటున్న మైత్రేయుడు ఆనందపడి భగవంతుడి అవతారాలు ఆయన లీలలు చెవులకి పండుగలు అనిపిస్తున్నాయి. కరోతి కర్ణరమ్యాణి, కర్ణములకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చెవులతో అమృతం వంటి కథని స్వీకరిస్తున్నాను, అంటే కథామృతం చెవులతో స్వీకరించడం అంటే శ్రద్ధగా వింటున్నాను. అవి మనోజ్ఞం, మనోజ్ఞం అంటే మనస్సునకు ఆనందం కలిగిస్తాయి, మనస్సును అపహరిస్తాయన్నమాట. ఇంకా ఆయన ఏమేం లీలలు చేశాడో చెప్పమరగా అయితే చెబుతున్నాను విను. కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు. సరిగ్గా 27 రోజులు గడిచాక మళ్ళీ 28వ రోజున అదే రోహిణీ నక్షత్రం వచ్చింది. నక్షత్రాలు 27 కదా, ఎవరైనా అందులో పుట్టవలసిందే, అవి తప్ప మరొక నక్షత్రం లేదు. పుట్టే నక్షత్రాలు అవే. ఆకాశంలో కోట్ల తారలు ఉండొచ్చు, కానీ మానవ జన్మకి కారకమైన నక్షత్రాలు 27. అవన్నీ కూడా చంద్రుడి భార్యలు, దక్షుడి కూతుళ్ళు. ఇన్ని కోట్ల మంది భూమి మీద పుట్టేవాళ్ళంతా అందులో పుట్టవలసింది. ఒక భూమి మీద పుట్టేవాళ్ళకి మాత్రమే నక్షత్రాలు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మాఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఇవే. కాబట్టి ఈ నక్షత్రాలే మళ్ళీ వెనక్కి వస్తాయి, ముందుకెడుతూ ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు, కాబట్టి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108 పాదాలు. ఈ 108 పాదాలని 12 రాసుల్లో పెట్టారు. మేషం మొదలుకొని మేనం వరకు ఉన్న 12 రాసుల్లో 12 9 108 పాదాలు, అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఈ 9 పాదాలు మేషరాశిలో ఉంటాయి. వృషభ రాశిలో ఈ కృత్తికలో మిగిలిన 3 పాదాలు, ఆ తర్వాత వచ్చేటటువంటి రోహిణిలోని 4 పాదాలు, ఆ తర్వాత వచ్చే మృగశిరలో ఉన్న 2 పాదాలు ఇందులోకి వస్తాయి. ఇలా మొత్తం 12 రాశులు. కాబట్టి ఎవడైనా ఇవే పుడతాడు కనుక, ఈ రాశిలో పుట్టాడు, ఈ నక్షత్రంలో పుట్టాడు, వీళ్ళంతా ఇలాగే ఉంటారు అనుకోవడం అంత భ్రమం మరొకట్లేదు. మిడిమిడిగా జ్యోతిషం చదువుకున్న వాళ్ళు అలా చెబుతారనమాట, నువ్వు ఇందులో పుట్టావా, ఇంక నీ పని అంతే. ఆ నక్షత్రంలో భూమి మీద 100 కోట్లు 100 కోట్లు ఉండొచ్చు. ఒకే జ్యేష్ఠ నక్షత్రంలో 50 కోట్ల మంది పుట్టచ్చు, మూల నక్షత్రంలో 25 కోట్ల మంది పుట్టచ్చు. ఎంతమంది ఉన్నారు, 300 కంటే ఎక్కువ కోట్లు ఉన్నారు కదా భూమి మీద, ఇంతమంది ఆ 27 నక్షత్రంలోనే పుట్టేది. కాబట్టి అన్నిటినీ ఒకే ఘాటున కట్టకండి. ఏవాడి లక్షణం వాడిది, ఏవాడి వేలుముద్ర వాడిదే, ఒకదానితో ఒకటి పోలిక లేదు. ఇంత అద్భుతమైన నిర్మాణం చేసిన పరబ్రహ్మ ఆ పురుషోత్తముడి యొక్క జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత. ఆ సృష్టిలో తప్పు పట్టుకుని వాళ్ళని తిట్టడానికి మన జీవితం వినియోగించి లేనిపోని రోగాలు బాధలు తెచ్చుకుని కృంగి కృషించి నశించిపోతున్నారు ఈ పిచ్చి మానవులు. వాళ్ళని చూస్తే నవ్వుస్తుంది అన్నమాట. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? కృష్ణుడు సరిగ్గా 28వ రోజున రోహిణీ నక్షత్రం రాగానే, మళ్ళీ అదే జన్మ నక్షత్రం రాగానే బోర్లా పడ్డాడు. అంత తొందరగా ఎవరు బోర్లా పడరు, కనీసం 6 నెలలు 7 కూడా పడతాయి కొందరికి, కొంతమందికి 5 వచ్చినా నడవలేరు. అటువంటిది కృష్ణుడు జన్మ నక్షత్రం నాడే బోర్లా పడ్డట. జన్మర్క్ష యోగే సమవేత యోషితాం అన్నారు. జన్మ వృక్ష అంటే జన్మ నక్షత్రం నాడు పడ్డాడు ఆయన బోర్లా. పోతన గారు అనువాదం అండి, నిజంగా అసలు ఎంత బాగా చేస్తాడో ఇలాంటి శ్లోకాలకి. బాలకుండొదికిలబడ నేర్చినని జన్మ నక్షత్రమందొక్క నాడు నందు పొలతి వేడుకతోడ పొరుగు వ్రేతల జీరి వాదిత్ర గీతారవంబు చల్లగా వారికి అన్నంబు చీరలు మొదవులు అడిగినట్టులిచ్చి బాలు దియ్యమెసగి పానుపుపై చేర్చి పొల్లతి కొడుకు మరచే సంభ్రమమునా. కుర్రవాడు జన్మ నక్షత్రంలో బోర్లా పడగానే ఇప్పుడు నేను పేరంటం చెయ్యాలి అనుకున్నది ఆవిడ. పూర్వం పేరంటం చేసేవారు పిల్లలు బోర్లా పడితే, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టుట అని ఒక కార్యక్రమం చేసేవారు. చక్కని అందమైన బొబ్బట్లు, అది కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండి, తర్వాత పూర్ణం బూర్లు కోసం తయారు చేస్తారు కదా శనగపప్పు, బెల్లంతో ఉడకబెట్టాలి, పంచదార కాకుండా బెల్లము శనగపప్పు ఉడకబెట్టి దాన్ని మెత్తగా రుబ్బేవారు. ఆ మెత్తని పిండిని గోధుమ పిండిలో పెట్టి చక్కడ అప్పడాల కరత అప్పడాలు వత్తినట్టుగా వత్తి చపాతీలాగా వాటిని వేయించేవారు నేతితో. డాల్డాతో కాదు, దరిద్రపు కంపు నూనెతో కాదు, ఒరిజినల్ నేతితో, సహజ సిద్ధమైన నేతితో, అవునేతితో వేయించేవారు. అలాంటివి 27 బొబ్బట్లు ఓ పెద్ద బంగారప్పళ్ళలో వేసేవారు. పెద్ద పెద్ద బంగారప్పళ్ళలు ఉండేవి పూర్వం. ఇప్పుడు బంగారప్పళ్ళెం అండమే కానీ నా కళ్ళార బంగారప్పళ్ళెం చూడలేదు. బంగారపు కంచంలో మాత్రం ఒక పుణ్యాత్పురాల మధ్యన చెన్నైలో భోజనం పెట్టారండి. నేను చెప్పిన దేవీ భాగవతం అంతా ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయించి చెన్నైలో ప్రింట్ చేయించి ఇచ్చారు ఒక ఆయన. ఆయన పేరు శివప్రసాద్ గారు, మన పోలిశెట్టి హరిప్రసాద్ గారికి బంధువు కూడా. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆయనకి మాతృభక్తి ఎక్కువ. వాళ్ళ అమ్మగారు 7-8 సంవత్సరాలుగా నా పురాణములు తప్ప ఇంకోటి వినడం లేదు. ఆ కుటుంబం అంతా, ఆయన కొడుకులు కూతుళ్ళు వాళ్ళంతా కూడా. ఆవిడ పేరు పద్మావతి గారు, ఆయన పేరు హరనాథ్ గుప్తా గారు. బలాహక కెమికల్స్ అనే పేరుతోటి మంచి వ్యాపారం చేస్తున్న పుణ్యాత్ములు. ఓసారి నేను ఎప్పుడో పురాణంలో ఇలాగే బంగారపు కంచంతో అన్నాలు పెట్టి వృషపరువుడు అనే ఆయన నాడీజంగుడి కథలో చెప్పాను కదా, గౌతముడు అనేవాడికి దానం ఇచ్చాడు అంటారు. కానీ బంగారం కంచం చూడలేదని హాస్యానికి అన్నాను, మాకు బంగారం లేదు, నా మొహకర్లు నాకేం ఇష్టం లేదు అదేదో అన్నాను. ఆవిడ అది ఎప్పుడో చెబితే విన్నారు. మీకు తెలుసుగా ఇక్కడే 54 రోజులు భారతం చెప్పినప్పుడు ఈ భారతం ఆవిడ లైవ్లో విన్నారు. 2019 సంవత్సరంలో చెన్నైలో అష్టావధానం చేస్తూ ఉండగా అష్టావధానానికి వారు వచ్చారు. మా ఇంటికి రావాలి అంటే, మరి నా వంటవాళ్ళు కూడా రావాలండి, నేను వస్తే నాకు వంటవాళ్ళు కూడా వచ్చి వంట వండవలసిందే అంటే, మీ వంటవాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లోనే వండించుకొని మీరు తిని మాకు కూడా పెట్టండి అని తీసుకెళ్ళారు. అప్పుడు మొదటిసారిగా ఆవిడ బంగారపు కంచం అంటే ఏమిటో చూపించి అందులో భోజనం పెట్టారు. నేను భోజనం చేసే కంచం ఇచ్చేసి వచ్చానులేండి, మళ్ళీ కంచం పట్టు వచ్చేయలేదు, వారి కంచం వారికి ఇచ్చాను. ఎంత ప్రేమ కొంతమందికి అంత భక్తి అన్నమాట. చాలా గొప్ప కుటుంబం, సంస్కార కుటుంబం. ఎన్ని పుస్తకాలు ఇచ్చారండి లోకానికి వాళ్ళు. మా హరిగారు, ఈ హరిగారి బంధువులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ధర్మం ఇంకా వెడుతోన్నది, వెడుతోంది కాబట్టే మాబోటి వాళ్ళం ఎన్ని రోజులు ఇంటి ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ పురాణం చెబుతున్నాం. మాకు కుటుంబం ఉందా? మీరే కుటుంబం కింద ఉన్నాం. ఏ రోజన్నా పేరుకి ఏలూరే కానీ ఏలూరులో ఉన్న రోజు ఉందా? ఓ రోజు హైదరాబాద్లో ఉంటే, కొద్ది రోజులు ఇంకో చోట ఉంటే, యాత్రల్లో తిరుగుతూ ఉంటే, సంవత్సరాలు సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉన్నాం. అలా తిరుగుతూ పురాణానికి అంకితం చేసి పురాణం చెబుతూ పురాణం వినిపిస్తూ పురాణంతో హరిమంటూ చివరికి పురాణ పురుషుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతాను నేను. నాకు నమ్మకం, హరినామస్మరణం చేసి హరికథ చెప్పేవాడికి నరకము రాదు. హరియను రెండక్షరములు హరియుంచును పాతకముల నంబు జనాభా, హరి నీ నామమహత్వము హరిహరి పొగడంగ వశమే. హరి శ్రీకృష్ణ అని కృష్ణ శతకంలో చెప్పలే మరి. ఎందుకు చెప్తానంటే బంగారం కంచం కోసం ఓ పెద్ద బంగార పళ్ళెం తయారు చేయించేవారట. అందులో ఈ బొబ్బట్లు 27 బొబ్బట్లు నక్షత్రాలకు సంబంధించిన బొబ్బట్లు పెట్టేవారనమాట. ఒక బొబ్బట్టు అశ్విని, ఒకటి భరణి, ఒకటి కృతికి ఇలా పిలిచి అవంతా నేతి బొబ్బట్లు. ఈ పిల్లవాడిని పెద్ద పళ్ళెం కనుక ఆ బొబ్బట్ల మీద పడుకోబెట్టేవారు బోర్లా పడిన వాడిని. మళ్ళీ ఇంకోటి నియమం ఉండి వేడివేడి బొబ్బట్ల మీద పడుకోబెట్టకూడదు, అప్పుడు వాడు బొబ్బలు పెడతాడు, వాడికి పొట్టంతో బొబ్బలు వస్తాయి. బొబ్బట్లు చల్లారాక మన తెలివి తెల్లారా, కాస్త తెల్లారాక దాని మీద పడుకోబెట్టాలి. పడుకోబెట్టి ఒక క్షణం అలా ఉంచి వెంటనే తీసేయాలి. తీయకపోతే బొబ్బట్ల మీద నెయ్యి పోయక్కర్లా, కొంచెం ఉప్పగా ఉంటాయి ఎక్కువసేపు పట్టే పెడితే. ఈ మధ్యన హగ్గీస్ వచ్చాయనుకోండి, పూర్వకాలంలో అందుకని అలా పడుకోబెట్టి తీసేసేవారు. ఆ మధ్యన ఒక ఆవిడ మా శిష్యుడికి ఓ బొబ్బట్టు పెట్టిందిట, మా అబ్బాయిని బొబ్బట్ల మీద పడుకోబెట్టి నీకు ఇచ్చానని. ఈయన తినగానే ఇదేంటండి కొంచెం ఉప్పగా ఉంది, ఏంటండి విచిత్రంగా ఉంది, ఉప్పేశారా అంటే, అయ్యో నా తెలివి మండిపోను, ఆ బొబ్బట్టు నీకు వచ్చిందా అంది. వాళ్ళ అబ్బాయి గారి యొక్క నెయ్యి దాని మీద పడిందిట. అందువల్ల కాస్త పడుకోబెట్టి పడుకోబెట్టగానే తీసేయాలి. చల్లారి బొబ్బట్ల మీద పడుకోబెట్టి తీసి అప్పుడు ఆ బొబ్బట్లు అందరికీ పంచిపెట్టేవారు. అది కూడా బంధువులకి ముత్తైదువులకి పెడితే ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చెయ్యాలండి. ఏమీ చేయకుండా వాళ్ళకింత పలావులు తింటే మన బతుకు పలావు అయిపోతుంది. ఇలా బార్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టడం, పాకితే పాకుండలు పంచిపెట్టడం, అడుగులు వేస్తే అడుగుల కింద అరిసెలు వేసి వాటిని పంచిపెట్టడం చేసేవారు అన్నమాట. అందుకని పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారు, తిన్నవాళ్ళు కూడా ఆనందిస్తారు కదా. ఆహా మీ పిల్లవాడు సుఖంగా ఉండాలి అని ఏ పుణ్యాత్మురాలు ఏ నోటితో దీవిస్తుందో తిన్నాక ఆ నోటి దేవన ఫలిస్తుంది. చెత్తవాళ్ళ చెత్త ఫలించకపోయినా పుణ్యాత్ముల దేవనలు ఫలిస్తాయి. అందుకని ఈ ఫంక్షన్స్ చేసేవారు అన్నమాట. అలాగే ఈవిడ పేరంటానికి మొత్తం ఊళ్ళో వారందరినీ పిలిచింది బృందావనంలో. అప్పుడు బృందావనం ఉన్నాం కానీ అప్పటికి దిగ్గా వ్రజభూమి బ్రేపల్లె తర్వాత వాళ్ళు బృందావనానికి వెళ్ళారు. ఈ వ్రేపల్లెలో అందరినీ పిలిచేవారట, అందరూ బంధువులే వాళ్ళకి, అందరినీ పిలిచి వారందరికీ భోజనాలు పెడుతూ, ముత్తైదువులకి కుంకుమ బుట్లు పెడుతూ, చీరలు ఇస్తూ, గాజులు ఇస్తూ, బంగారపు ఆభరణాలు ఇస్తూ, పెద్దవాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తూ, ఈ హడావిడిలో కొడుకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తాడోనని ఎవరి కోసం ఈ ఉత్సవం చేసిందో ఆయన అడ్డుట. అందుకని కృష్ణుడికి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఫంక్షన్కి వెళ్ళిపోయింది. చాలా చోట్ల అంతే. మా అమ్మగారు చెబుతారు, నీ చిన్నప్పుడు కూడా బొబ్బట్లు వేసామరా అని. నాకేం తెలుసు, నేను ఒక్క బొబ్బట్టు తిన్నానా, నా పేరు చెప్పి మీరే తినేశారు అంత. పిల్లలు ఏం తింటారండి పాపం, మరి నిజంగానే వీళ్ళనేమో ఉయ్యాల్లో పడుకోబెడతారు, వీళ్ళకేమీ తెలియదు, వీళ్ళని మర్చిపోయి ఫంక్షన్స్ చేసుకుంటారన్నమాట. ఈ నిజానికి ఈ పేరంటం కృష్ణుడి వంకతో ఏర్పాటయ్యింది, ఆయనని మరిచిందిట. జనని కొడుకు మరచే సంభ్రమమున, ఈ హడావిడిలో ఆయన మర్చిపోయింది. అసలు కొడుకున్నాడనే విషయం మర్చిపోయి పెళ్ళిళ్ళలో తిరుగుతూ ఉంటారు చాలామంది. ఓ గంట అయ్యాక ఏమండో మీకు ఇచ్చానుగా నా కొడుకు ఏడంటుంది ఒక ఆవిడ, నిన్న మొన్న ఇక్కడ ఫంక్షన్లో ఆయన వెయ్యిళ్ళ పోదారి, ఇక్కడికి వచ్చి కూడా గుడి పడి, ఆయనేమో గుడి పడికి పోయాడు, ఈవిడేమో ఫంక్షన్కి వెళ్ళింది, మధ్యలో కొడుకేమో వరండాలో తిరుగుతున్నాడు, నేను సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇలా ఉంటారు కాసేపు, నాకు ఎప్పుడో వెలుగుతుందనమాట, మా అబ్బాయిడి మా అబ్బాయిడి అని. ఈవిడికి అది కూడా గుర్తుకు రాలేదు, ఎందుకంటే పేరంటం అంత హడావిడిగా ఉంది. వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళయ్యే, బొబ్బట్లు అందాయా, నెయ్యి పోసారా, పప్పు బాగుందా అని అడుగుతూ, అలాగే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నన్ను అందరికీ కానుకలిస్తూ ఈ హడావిడిలో కొడుకుని మరిచింది. ఆ సమయంలో నిద్రపోతున్న కృష్ణుడు టక్కన వెలుగు తెచ్చుకున్నట్ట. నిదురిల్చిన శిశువా కొని కిదుకుచు చనుగోరి కెరలి కిసలయ్య విలసన్ మృదు చక్ర చాపరేఖాస్పద పదమున తన్నె నొక్క బండిన్ దండిన్. నిద్రపోతున్న కృష్ణుడు టక్కన వెలుగు తెచ్చుకున్నాడు, క్యార క్యారమని మెల్లిగా ఏడ్చాడు. ఆ ఏడవడం కూడా కొంచెం మెల్లిగా ఏడ్చాడు, అటు ఇటు చూచాడు, పాల కోసం ఏడ్చినట్టు నటించాడు. ఎక్కడా పాలిచ్చేందుకు వాళ్ళు అమ్మలేదు, అసలు పాలించేవాళ్ళు ఒక్కళ్ళు లేరు అక్కడ, ఈయన మొరాలించేవాళ్ళు లేరు. నా కోసం ఉత్సవం ఏర్పాటు చేసి నన్ను మరిచిపోయి మీరంతా మీ హడావుడిలో ఉంటారా, మిమ్మల్ని కొంచెం ఏడిపిస్తాను అనుకున్నాడు. ఇక్కడ ఇంకో తమాషా కూడా ఉంది, భాగవతంలో ఉండదు, ఒక్క విష్ణు పురాణంలోనూ ఉంటుంది ఇది. భాగవతంలో అయితే ఒక బండి పక్కన ఉన్నది, ఆ బండిని తన్నాడని ఉన్నది, కానీ విష్ణు పురాణంలో ఏమనున్నది, కంసుడి దగ్గర శకటుడు అని పేరు కలిగిన ఒక అసురుడు ఉన్నాడు, శకట అసురహ శకటాసురహ, వాడు బండి రూపంలో తిరుగుతూ ఉంటాడు. వాడు పోతనకి తమ్ముట్టండోయ్, అక్కయ్య వెనకాతలు ఈయన కూడా వచ్చాడు పిల్లల్ని చంపడానికి. అక్కయ్యతో పాటు వెళ్ళిపోతానని తెలియదు పాపం, అక్కయ్య గారితో పాటు అక్కయ్య పాలెం పోతామని తెలియక, బుక్ అయిపోతామని తెలియక బండి రూపంలో అక్కడికి వచ్చాడు. నన్ను బండి కింద భావించి వీళ్ళంతా కృష్ణుడి దగ్గర పెడతారు, అప్పుడు సమయం చూసి ఈ బండి కాడితో ఒక్క నొక్కు నొక్కి చంపుదామని వచ్చేటవాడు. పాపం నందుడికి తెలియక బండి అనుకుని ఆ బండి నింద పెరుక్కొండలు పాలకొండలు ఇవన్నీ పెట్టి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి మధురా నగరానికి పట్టుకెడదాం అనుకుంటున్నట్ట. వీళ్ళంతా ఉత్సవంలో ఉండగా ఈ కుండలతో నిండిన బండి రూపంలో ఉన్న ఈ బండరాక్షసుడు మెల్లిగా పాక్కుంటూ కృష్ణుడి దగ్గరకు వస్తున్నాడు. సమయం చూసి కృష్ణుణ్ణి ఈ బండికి ముందు కాడి ఉంటుంది కదా, దానితో నొక్కి తొక్కి చంపాలని. అది కృష్ణుడు కనిపెట్టి, ఓహో ప్రొఫెసర్ రాక్షస్ వచ్చావట్రా రా అన్నాడు, దగ్గరికి రానిచ్చాడు. పాల కోసం ఏడుస్తున్నట్టుగా నటించాడు, ఎడమకాలెత్తి బలంగా బండిని ఒక్క తన్ను దన్నట్ట. ఆ పాదం ఎటువంటిది, కిసలయ్య విలసన్ మృదు చక్ర చాపరేఖాస్పద పదం. కిసలయ్య చిగురుటాకుల వలె, విలసత్ ప్రకాశిస్తున్న, మృదు మెత్తనైన, చక్ర చక్రము, చేప ధనుస్సు మొదలైన చిహ్నములు కలిగిన పాదమట. కృష్ణుడి కాళ్ళు ఎలా ఉంటాయి, చిగురుటాకుల్లో ఉంటాయి, అవి కూడా ఎర్రగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఆ అడుగులు ఏముంటాయట, శ్రీకృష్ణుడి అరికాల్లో చక్రం, ధనుస్సు, అంకుశం, గద, శంఖం ఇటువంటి గుర్తులుంటాయి. ఆ గుర్తులు అరికాల్లో ఉన్నవాడే భగవంతుడు అని అర్థం. కల్కి అనే పేరుతో భవిష్యత్తులో భగవంతుడు పుట్టబోతున్నాడు. ఆయన కల్కే కాదా, అప్పుడు కాళ్ళు చూడమన్నారు అరికాళ్ళు. అరికాళ్ళలో ఈ శంఖ చక్ర చేపాది చిహ్నాలు ఉంటే ఆయన గ్యారంటీగా భగవంతుడు, అవి లేకపోతే కలికి కాదు కలి పురుషుడు. నెత్తి మీద వెంట్రుక లేనివాడు, తెల్లగడ్డం ఉన్నవాడు, నేనే కలికి భగవాన్ అంటే వాడు కలిపురుషుడు అని అర్థం అనమాట. దొంగలు చాలామంది ఉంటారులేండి. భగవంతుడు అరికాళ్ళలో ఆ చిహ్నాలు ఉంటాయి, ఆ గుర్తులు ఉంటాయి. అటువంటి గుర్తులు కలిగిన పాదముతో బండిని తనగానే బండి రివ్వున పైకి లేచిపోయింది. నిజానికి ఆ పాదం ఎంత మెత్తనిది, ఆ మెత్తని పాదం కందిపోవాలి, కందిపోలేదు. ఆయన పరమాత్ముడు కాబట్టి ఆ దెబ్బకి బండి అలా 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 పైకి లేచిపోయిందిట. శకటము హరిదన్ని నదివి ప్రకటం బయ్యగసి ఇరుసుభరమున కండ్లున్ వికటంబుగా పడికూలెను అకటాయని గోప బృందం ఆశ్చర్యపడను. కృష్ణుడు తన కాలితో బండిని తన్నడంతో ఆ బండి రివ్వున పైకి ఎగిరిపోయి గిర్రని ఎగిరి గిరికీలు కొడుతూ మళ్ళీ పైనుంచి కిందకు వచ్చి పడింది. ఎక్కడి నుంచి ఎగిరిందో అక్కడే పడింది. పడి పడ్డంతో చక్రాలు విరిగిపోయాయి, మధ్యలో ఉన్న ఇరుసులు విరిగిపోయాయి. చక్రం చుట్టూ ఉండే ఇనప బద్దీ ఉంటుందే ఆ ఫ్రేమ్ విరిగిపోయింది, ఇరుసు అంటారు దాన్ని. కాడి విరిగిపోయింది, అందులో ఉన్న కొండలు నేల మీద పడ్డాయి. కొండలన్నీ ఢామ్ ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయాయి. అందులో ఉన్న పెరుగు నేలపాలైపోయింది, పాలు నేలపాలైపోయాయి, వెన్న నేలపాలైపోయింది, నెయ్యి నేలపాలైపోయింది, సరస పదార్థములన్నీ వ్యర్థములైపోయాయి. పెద్ద శబ్దం అవడంతో ఉలిక్కిపడి ఈ నందాదులు అక్కడికి వచ్చారు. పరుగు పరుగున చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు, పక్కన బండి తునాతునకలైపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బండి పైకి లేచి ఎలా కింద పడింది, ఎలా ముక్కలయ్యింది, ఇక్కడ కృష్ణుడు తప్ప మరెవరూ లేరు, తన్నడానికి కృష్ణుడు చిన్నపిల్లాడు గనక సమర్థుడు కాడు, మరి బండి పైకి ఎలా లేచింది, ఎవడు పైకి విసురుంటాడు, అంత పైకి లేచి కింద పడి ముక్కలయ్యిందంటే ఓ సామాన్యుడు విసురుంటాడు కదా అని వాళ్ళల్లో వాళ్ళు తర్కం చేసుకుంటూ ఉంటే ఇంతలో కొంతమంది పిల్లలు వచ్చారు, గోపాలకులు. వాళ్ళు ఈ జరిగిందంతా చూశారు, దగ్గరలో ఆడుకుంటున్నారు వాళ్ళు. కృష్ణుడు ఉయ్యాల్లో ఉండడం, లేవడం, ఏడవడం, బండి పాక్కుంటూ రావడం, కాలితో కృష్ణుడు తన్నడం, ఇదంతా చూసి వాళ్ళు వచ్చి మేము చూశాంగా అన్నారు. ఏం చూశారు అన్నారు వీళ్ళు. కృష్ణుడు ఇందాక ఏడ్చాడు, ఇంతలో బండి దగ్గర కంటే వచ్చింది, ఆయన కాలెత్తితే తన్నితే పైకి లేచింది, అలా కింద పడి ముక్కలయ్యింది తప్ప తనంత తాను అది కింద పడలేదు, ఎవరూ దాన్ని విసరలేదు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు పక్కపక్క నవ్వారట. చిన్నపిల్లలు చెబితే నమ్మరు కదా, అంత తేలిగ్గా నమ్మితే ఎప్పుడో బాగుపడతాం మనం. పిల్లలంటే అందరికీ లోకువ. అందుకని నా చిన్నప్పుడు కూడా పురాణం చెప్పానండి, నేను 8 వయసులో కూడా కొంతమంది ఇళ్లలో కథ చెబుతూ ఉంటే మా నాన్నగారు ఒక్కరే నమ్మారు. కొంతమంది మా మేనత్తలు అనమాట, వాడేం చెప్పాడు, వాడి మొహం వాడికేమొచ్చు అనేవారు. వాడి మొహం నా మొహం అందంగా ఉంటుందిలేండి, ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే పడుచుతనంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది, నా సౌందర్యం వాళ్ళకేం తెలుస్తుంది. కానీ అలా అనేసేవారు చిన్నప్పుడు కదా, చిన్నవాడంటే ప్రతివాడికి లోకువ. అదే కొంచెం వయస్సు పెరిగి పెద్దవాడైతే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు పద్మాకర్ గారు చెప్పారంటే ప్రమాణం అని ఒక గుర్తింపు ఉంది, ఆ రోజుల్లో నమ్మలేదు. అలాగే చిన్నపిల్లలు కృష్ణుడు బండిని తన్నాడంటే వాళ్ళు పకపక నవ్వారట. బాలుండెక్కడ బండి ఎక్కడ నభో భాగంబుపై చేడ్పడం కాలందన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి ఈ జడ్దు పల్కే లోకం బునైన చెప్పబడునే ఏ చందమోగా కయంచు ఆలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటం. చిన్న పిల్లాడేమిటి, ఇంత పెద్ద బండిని కాలితో ఆకాశంలోకి ఎగరదన్నడం ఏమిటి, అది పైనుంచి కింద పడి విరిగి ముక్కలవ్వడం ఏమిటి, ఇదంతా ఒట్టి అసత్యం. ఆడుకుంటున్న ఈ పిల్లలు అసత్యాలు ఆడుతున్నారు. కల్లాడిరి అన్నారు వాళ్ళు, ఉట్టి అబద్ధం ఇది, అసత్యం ఇది. ఇటువంటి పిచ్చి మాటలు ఎంతో పూర్వం ఎవరైనా చెప్పారా, చెబితే మాత్రం వింటామా. ఏమో ఈ మధ్యన ఈ వ్రేపల్లెలో అపశకునాలు వస్తున్నాయి, రాక్షసులు వచ్చి పడుతున్నారు, పిల్లవాడి దగ్గరికి మొన్న పోతను వచ్చింది, ఇప్పుడు బండి వచ్చింది, ఇదంతా రాక్షస మాయ, ఏదో దొరుకుతోంది మనకి తెలియని మాయ. అంతేకాని కృష్ణుడు మాత్రం ఈ బండిని తన్నలేదనుకున్నారట. అప్పుడు నందుడు తెల్లబోయి దగ్గరకు వచ్చి ఇదేమిటి ఆయన, నిన్ను ఉయ్యాల్లో పడుకోబెట్టి మీ అమ్మ నిన్ను మర్చిపోయిందా అంటూ ఉండగా, నేనేనండి పాపిష్టి దాన్ని పేరంటం హడావుడిలో కుర్రాన్ని మర్చిపోయాను అని ఏడుస్తూ ఇప్పుడు వచ్చి వాడిని కౌగులించుకుంది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణుడి మీద ఈ బండి పడితే ఏమైపోయేవాడో, ఇంత బండి ఆయన మీద పడలేదు మన అదృష్టం అనుకున్నదట. అసలు అదృష్ట శక్తి ఆయనే, ఆ బండిని పడవేసిన వాడు ఆయనని తెలియక, ఆ దేవుడు ఉన్నాడు ఆయన, ఆ విష్ణుమూర్తి ఉన్నాడు, నిన్ను రక్షించాడు తండ్రో రక్షించాడు అని నారాయణ వాసుదేవ నరసింహ ఉరుగాయ నా కుర్రాన్ని రక్షించు అంది. పైకి తీసుకున్నది చేతులతో చన్నుబాలిచ్చింది. అలసితివి కదన్న ఆకొంటివి గదన్న మంచి అన్న ఏడుపు మానుమన్న సన్నుగుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుగుడిపే అర్భకొనకు అలసిపోయావా నాయన, ఆకలితో ఉన్నావా, ఏడ్చావా, కాలెత్తి బండి తన్నావా, ఏమిటో ఏం జరిగిందో ఏమిటో, మంచి పిల్లవాడివి, ఏడు పాపి నేను ఇస్తాను పాలు, నా పాలు అమృతం కంటే బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, ఈ తల్లిపాలు తాగి చల్లగా ఉండు నాయన అని ఊరుకోబెట్టి ఆయనకి పాలిచ్చి ఆనందపడిపోయిందిట. కృష్ణుడికి రవ్వంత బాధ కలుగుతుందేమో అని వణికిపోతూ ఉండేది ఆవిడ. అప్పుడు కంసుడు పంపినటువంటి వాడేమో అని శంకించి నందుడు, వీడు కూడా కంసుడు పంపగా వచ్చాడేమో అనుకుని, ఇటువంటి సమయంలో కుర్రవాణ్ణి ఎవరు రక్షిస్తారు, ఒక్క బ్రాహ్మణుల ఆశీర్వచనమే దీనికి తగిన ఉపాయం అనుకుని మొత్తం మహానుభావులైన విప్రుల్ని పిలిపించాడు, వేద పండితుల్ని పిలిచాడు, అందరినీ పిలిచి బంగారపు హారములు, ఆవులు, అది కూడా బలమైన ఆవులు, ఒక్క దూడ కలిగిన ఆవుల్ని దానం చేశాట. విప్రాహ మంత్రవిదహ యుక్తాస్తైర్యా ప్రోక్తాస్తథా ఆశిష, విప్రుల్ని పిలిపించి వారికి దానం చేయించాడు, వారందరికీ ఆవులు ఇచ్చాడు, బంగారాలు ఇచ్చాడు. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఈ మహాత్ముల యొక్క మంత్రాశీర్వచనములు న కదాచిదపి నిష్ఫలాభవంతి, ఎప్పుడు నిష్ఫలములు కావు. కష్టం వచ్చినప్పుడు బ్రాహ్మణులకు దానం చేసి వారి చేత పిల్లలకు ఆశీస్సులు ఇప్పించడమే ఉత్తమం అనుకున్నాడనమాట. నిజంగా ఆయన ఎంత దానం చేశాడండి, లెక్క లేకుండా దానం చేశాడు. వాళ్ళు అలాగే దీవించారు, బ్రహ్మణ్యదేవుడైన పరమాత్ముని ఆ బ్రాహ్మణోత్తములు ఆశీర్వదించారు. క్రమంగా కాలం గడిచింది. ఒకనాడు యశోద తొడ మీద కూర్చోబెట్టుకుంది కుర్రవాణ్ణి, పాలిచ్చింది. పాలు తాగుతూ తాగుతూ హఠాత్తుగా కుర్రవాడు అని గట్టిగా ఆవులించాడు. చిన్నపిల్లలు ఆవులిస్తే నోరు ఎంత బాగుంటుందో, పాలవాసన వస్తుంది. ఒక్క రెండు మూడేళ్ల వరకు పిల్లల నోరు బలే సువాసన వస్తుంది, ఆ తర్వాత వస్తుంది లేనిపోని వాసనలో. ఈ పవిత్రమైన వాసనతో పాటుగా నోట్లో ఏం కనబడ్డాయిట, భోమౌ నిధాయతం గోపీ విస్మిత భారపీడిత. హఠాత్తుగా కుర్రవాడి శరీరం కొండంత బరువెక్కిందిట ఆవులిస్తూ ఉంటే. కుర్రాడు చూస్తే ఇంకా ఏడాది రాని కుర్రాడు, శిశువు, వాడు పాలు తాగి ఆవులించాడు, ఏదో సువాసన వస్తుంది కదా అనుకుంటూ ఉంటే హఠాత్తుగా కుర్రాడు కొండంత బరువైపోయాడు. ఆవిడకి మతిపోయింది, నా ఒళ్ళో ఉన్నది నల్లని కుర్రాడా, నల్లని కొండ, కొండని నేనేం మోస్తాను, నా మొహం మండ, వీడు పుట్టినప్పటి నుంచి అన్నీ ఆశ్చర్యకరమైన విషయములే అని మొయ్యలేక ఆ కుర్రాన్ని నేల మీద పడుకోబెట్టి వెంటనే లోపలికి వెళ్ళి, వాసుదేవ ఏమి చిత్రం ఇది, ఈ కుర్రాడు కొండంత బరువు అయిపోయాడు, కాళ్ళు కూడా నిప్పెట్టేయి, ఏదో జరుగుతోంది ఇక్కడ అని వంటింట్లోకి వెళ్ళి వంట పనులు చేసుకోవడం మొదలెట్టిందిట. మంచి మెంతి మజ్జిగలు పెట్టుకునేవారు పూర్వం, చిక్కని పెరుగు కదా, ఆ పెరుగు అలా చిలికి అందులో టాపు లేచిపోయేలా పోపు పెట్టి మెంతి మజ్జిగతో అన్నం తింటే ఇక దిక్కుమాల స్వర్గానికి వెళ్ళి మనం ఆ అమృతం తాగమట. అంత బాగుంటుంది మెంతి మజ్జిగ కొందరు పెడితే, కొంతమంది మైసూరు బజ్జి వేస్తారు చప్పగా, ఏం బాగుంటాయి ఉసూరు అంటూను, ఎలా వెయ్యాలో అలా వెయ్యాలన్నారు. నేను అనలేదు, ఇందులో చెప్పారు. ఆవిడ వంటల ఇంట్లోకి వెళ్ళి ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. కృష్ణుడు కావాలనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడ్ని వంటింట్లోకి పంపాడు, కొండంత బరువు అయ్యాడు. కారణం ఏమిటి, కంసుడు తృణావర్తుడని ఒక రాక్షసుని పంపాడు. తృణావర్తము అంటే గిర్రును తిరిగే గాలి, సుడిగాలి, తెలుగులో చెప్పాలంటే సుడిగాలి, సుడిగాలి రూపములో తిరిగే రాక్షసుడు కనుక వాడికి తృణావర్తుడు అని పేరు. ఆ రాక్షసుణ్ణి కృష్ణుడిని చంపమని పంపాట. వ్రేపల్లెలో పూతన చచ్చిపోయింది, శకటాసురుడు తెచ్చాడు. ఇప్పటికీ మొదటి బోణి రెండో బోణి కూడా ద్వితీయ విఘ్నం లేకుండా అయ్యాయి. తృతీయ విఘ్నం లేకుండా నువ్వు వెళ్ళరా అని తృణావర్తుని పంపేట. వీడు సుడిగాల రూపంలో పల్లెటూళ్ళు పట్టణాలు తిరుగుతూ దారిలో కనబడే పిల్లల్ని రివ్వుర పైకి తీసుకుపోయి కింద భారవేసి చంపేసి హత్యలు చేసుకుంటూ వస్తున్నాడు. వాడు కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తాడు. వాడు వస్తే వాళ్ళ అమ్మకి ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఉంటే మా వెర్రి తల్లికి ఏమి ఇబ్బందో అని ఆవిడ్ని బరువైనట్టు అయ్యి లోపలికి పంపాడనమాట. ఈయన అరుగు మీద ఆడుకుంటున్నాడు. ఎంతలో వాడు మహావేగంగా వచ్చి కృష్ణుణ్ణి సుడిగాలి రూపంలో కమ్మి చుట్టుముట్టి ఆకాశానికి పట్టుకుపోయాట. సుడిగాలు చూసారా పైకి పట్టుకుపోతుంటుంది, ఆకుల్ని మనుషుల్ని కూడా పట్టుకుపోతుందండి. కృష్ణుడి పట్టుకుపోయింది పైకి. అలా కాసేపటికి సుడిగాలి ఆ ప్రాంతం అంతా కమ్మేసింది. అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు పూడుగుపోయాయి, శబ్దములకు చెవులు కూడా బేజారెత్తిపోయాయి. ఆ సుడిగాలి శబ్దానికి చెవులు గళ్ళు పడిపోయాయి, ఏం వినపడలేదు. ఆ సుడి వల్ల వచ్చినటువంటి మట్టి కళ్ళల్లో పడి కళ్ళు కూడా పూడుకుపోయాయట, కళ్ళు తెరవలేకపోయారు వాళ్ళు. సుడియరు గని హరి సుడిగాలి తెరంగు రక్కసుడు వెసరడియా, సుడిగాలి ధూళి కన్నుల సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిప. ఎప్పుడు ఇలా గిర్రం తిరగడం ఎరగనివాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడు గాలి విసిరాడు, ఆ గాలితో పైకి పట్టుకుపోతుంటే ఆయనతో పైకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆ గాలి కళ్ళల్లో పడి గోపాలకులు గోపికలు కళ్ళు పూడుకుపోగా కళ్ళు తెరవలేక చూడలేక బాధపడ్డారు, శబ్దములతో చెవులు చిల్లులు పడిపోయాయి. ఇదంతా క్షణాల్లో జరిగింది. కృష్ణుడు పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ ప్రాంతం అంతా ప్రశాంతం అయ్యింది. అప్పుడు పరుగు పరుగున యశోద వంటింట్లోంచి బయటకు వచ్చింది. తీరా చూస్తే అరుగు మీద కృష్ణుడు కనపడలేదు. చుట్టుపక్కల గోపికలంతా వాళ్ళు వచ్చేశారు. ఏమైందమ్మా అని అందరితోటి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఇలా అన్నదట యశోద, అయ్యయ్యో నా కుర్రాన్ని ఇక్కడ పడుకోబెట్టాను. ఇక్కడి నుంచి ఇలా ముందుకు పాక్కుంటూ వెళ్ళాడు, ఎంతలో సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా చెప్పకుండా చెప్పడం అంటారు. మనకేమి కనపడదు అక్కడ దృశ్యం, దాన్నే నాటకీయత అంటారు. పద్యం ఎలా నడపాలో మహాత్ములకి తెలుస్తుందన్నమాట. సైగ చెప్పితే మనకేం తెలుస్తుంది, ఇక్కడ బెట్టి తిల్ తనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేనెక్కడ దొత్తునల్చు కమలేక్షణ క్రేపు దొరంగి కిన్నయ్యి పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలే దొరంత చింతయ్యి. ఇక్కడ పెట్టాను నా కొడుకుని, ఇక్కడి నుంచి కృష్ణుడు ఇలా ముందుకెళ్ళాడు, ఎంతలో గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ శిశువుని ఎక్కడికి పట్టుకుపోయిందో, నేను ఎక్కడ వెతకను, సమయానికి మా ఆయన కూడా లేడు. మళ్ళీ అందరికీ లోకం ఆయనగా, ఆయన సమయానికి లేకపోవడం ఆయన తప్పట, సమయానికి ఆయన లేకపోయాడు, ఆడదాన్ని నేను ఎక్కడికి వెళ్ళను అని నేల మీద పడి ఏడుస్తూ, ఆవు దూడ తప్పిపోయినప్పుడు ఆవు అంబా అంబా అని ఎలా ఏడుస్తుందో అలా ఏడ్చింది, కింద పడుతుంది, గుండెలు బాదుకుంటుంది, చెట్టుకి కాయ బరువా, నా కొడుకు నాకు బరువా, కొండంత బరువు అయిపోయాడని పాపిష్టి దాన్ని కిందెందుకు పడుకోబెట్టానంటుంది. చెట్టు కాయ బరువు అంటారు కానీ చెట్టునున్నంత వరకు బరువు ఉండదు, ఒక్కసారి చెట్టు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ బరువే. ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు మనం మొయ్యగలుగుతారు, ఎంత పొడుగయ్యాక వీడు బరువు కదా. అందువల్ల అలా అంటాం వ్యవహారంలో కానీ చెట్టు నుంచి విడిపడిన తర్వాత కాయే కాయే, అది బరువే. అయినా నాకు నా కొడుకు బరువా, వాడిని ఎత్తుకోలేకపోయాను అని తల బాదుకుంది. నేను ఏమైపోతానండి, ఏడవడం మొదలెట్టింది. ఒరే నాయన నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను తండ్రి అయ్యింది. ఈ చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోతానన్నప్పుడు చచ్చకమ్మ చచ్చకని చెప్పుదామని వచ్చి వాళ్ళు ఏడవడం మొదలెట్టారు తండ్రి అయ్యి. ఆవిడ ఓదార్చడం లేదు, వీళ్ళు ఏడవడం మొదలెట్టారు. ఆ పాపనికై పొగిలేడి ఆ పాపని తల్లి దూచి ఆరట పొడుతున్ గోపాల సతులు బాష్ప జలాపూరిత నయనలయ్యి ఆర్తింబడుతున్. నిజానికి భయపడకమ్మా, బాధపడకు, కృష్ణుడు వస్తాడు ఏమవదు అని ఓదార్చి ఆవిడ ఏడవకుండా చేద్దామనుకున్న వాళ్ళు వీళ్ళు ఏడవడం మొదలెట్టారట. అయ్యో కృష్ణుడు లేకపోతే మేము బతకలేము, నువ్వేలా బతుకుతామన్న మొదలెట్టారు. ఇది ఒక దిక్కుమాలేడుపులు కొంతమంది. పాపం ఒక ఆవిడకి కూతురు చచ్చిపోతే ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అక్కలు అనమాట, నువ్వా నీ కూతురు పోతే నువ్వు ఎలా బతుకు, నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు, అమ్మాయి నువ్వు చచ్చిపోతావు అంటే చచ్చిపోమ్మనే, ఇదేమి ఓదార్పు అండి, ధైర్యంగా ఉండమనాలి, మనం పోయిన వాడితో పోతామా అనాలి, అంతేగాని నువ్వు బతకవు నువ్వు చచ్చిపోతావు. నాకు మండిపోయింది, నోరు మూసిన అవతల కళ్ళండి ఆవిడ బతుకుతుంది, ఆవిడ బతికిస్తానన్నాను ఒకసారి మండి. తెలియదండి, కొంతమందికి పెద్ద గొప్ప అనుకుంటారు, చావగొట్టేస్తున్నారు అనకూడదు, కానీ చూడడానికి వచ్చేవాళ్ళతో ఎక్కువ కష్టం అనమాట. అసలు పేషెంట్ కంటే పేషెంట్స్ లేక వీళ్ళు బాధపడాలి. పాపం వీళ్ళు అలా కాదు, కృష్ణుడు అంటే ప్రాణంతో వాళ్ళు ఏడ్చారు. వీళ్ళంతా అలా ఏడుస్తూ ఉండగా ఈ సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడు చాలా దూరం పైకి పట్టుకుపోయాడు. అలా పైకంట వెళ్ళాక కృష్ణుడు హఠాత్తుగా మళ్ళీ ఏం చేశాడు, కొండంత బరువు అయిపోయాడు. ఈ బరువైన కుర్రాన్ని మొయ్యలేక ఈ చక్ర సమీర దైత్యుడు సుడిగాలి రాక్షసుడు, నేను మోసుకెడుతున్నది నల్లని కుర్రాన్నే, నల్లని కొండనా, గుంటూరు దగ్గర నల్లగా కొన్ని కొండలు కనపడతాయట, అందులో పొరపాటున ఏ కొండనైనా ఎత్తుకుపోయానా? ఎలాగో కొండల్ని బాంబులెట్టి పగలగొట్టేసి వాళ్ళు ఆక్రమిస్తున్నారు, మధ్యలో ఇంకో కొండను నేను అనవసరంగా పట్టుకొచ్చానా అనుకుని ఎత్తలేక మొయ్యలేక భయపడిపోయాట. చేష్టలు ఉడిగిపోయాడు. కృష్ణుడు కింద వదిలేద్దామని ట్రై చేస్తే కృష్ణుడు ఏం చేశాడు, రెండు చేతుల్ని వాడి మెడకి వేసి గట్టిగా మెడని ఇలా పిసకడం మొదలెట్టాడు, నొక్కడం మొదలెట్టాడు. ఇప్పుడు వాడు కృష్ణుడిని వదిలాడు, కానీ కృష్ణుడు వాడిని వదలలేదు, సంసారం పట్టుకున్నట్టుగా పట్టుకున్నట్ట. గోదావరికి వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చినప్పుడు అందులో చెట్లు కొట్టుకొస్తాయి. ఆ చెట్లను ఏం చేస్తారంటే చాలామంది ఈత కొట్టేవాళ్ళు, గజయతగాళ్ళు, ఆ పల్లెటూరు వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి నడువుకో తాడు కట్టుకుంటారు. ఉండవు ఈ తాడు ఒడ్డున ఏదానికో కట్టేసి వీళ్ళు నడువుకో తాడు కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు తాడు కట్టి దాని మీద ఎక్కి ఈ ఒడ్డు మీద ఉన్నవాడిని ఒరే తాడు లాగంటారు. ఆ తాడుతో పాటు చెట్టు, చెట్టు మీద కూర్చున్న వీళ్ళు వస్తారు. ఒక్కోసారి అదృష్టం బాగుంటే టేకు చెట్లు రావచ్చు, రేటు వస్తాయి, గంధం చెట్లు రావచ్చు. ఆ చెట్లతో వాళ్ళకి ఒక్కోసారి 5-6 నెలలు గ్రాసం వస్తుందన్నమాట. ఓసారి అలాగే గోదావరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒడ్డుకి తాడు కట్టి ఒక ఆయన తాడు నడుము కట్టుకుని ఓ చెట్టు కనపడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వీడితో పాటు ఇంకా చాలామంది వచ్చారులేండి, అందరూ తాళ్ళు వేసుకొచ్చారు. అందులో వీడికి ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద కప్పుకోవడానికి మనకు వచ్చే రగ్గు ఉంటుంది కదా గొంగళి, అది కనపడింది. అమ్మాయ చలికాలానికి రగ్గు కూడా కనపడింది అనుకుని వెళ్ళి వీడు ఆ చెట్టు దగ్గర రగ్గును పట్టుకుంటే అది రగ్గు కాదు, ఎలుగుబంటి. అదేమో చెట్టు మీద ఉంది కొట్టుకుపోతూ, అది గట్టిగా వీడి పెట్టింది కంగారులో. వీడు కిక్కు కిక్కు ఆ నీళ్ళలో మునిగిపోవడం మొదలెట్టాడు. ఎలుగుబంటి వదలతల్లా, దాంతో వీడు మునిగిపోతున్నట్ట. ఊపిరి పీల్చుకోలేకపోతూ ఉంటే పక్కన ఈతగాళ్ళు అన్నారు, ఒరే గొంగళి కోసం చస్తావేంట్రా, వదిలేరా గొంగళిని, పోతే పోయింది అన్నట్ట. నేను దాన్ని వదిలే, అది నన్ను వదలటం లేదన్నట్టు వాడు. అది ఒక సంసారం అటువంటిది, ఆ ఎలుగుబంటి లాంటిది. మనం దాన్ని వదిలినా అది మనల్ని వదలదు. అందుకే సంసారం పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు అంటారు. ఇప్పుడు కృష్ణుడు అలా పట్టుకున్నట్ట, వాడు వదిలేడు, ఈయన వదలడు. అందుకని భగవంతుడిని ముందు నువ్వు పట్టుకో, తర్వాత ఆయన నిన్ను పట్టుకుంటాడు. పీకి గట్టిగా నొక్కేసట్ట. బాల ద్విరద కరంబుల బోలెడి చేతులను ధనుజు బొండుగ బిగియన్ కీలించి వ్రేలబడియను, బాలకుడు ఒక కొండ భంగి బరువై అధిప. కొండంత బరువై మంచి గొన్న ఏనుగు తొండల్లా బలంగా ఉన్న చేతులతో పీకి గట్టిగా పట్టుకుని పిసుగుతూ వెళ్లాడుతూ ఉంటే వాడు అన్నాడు, ఊపిరిపోయింది. పైనుంచి డామని ప్రాణం పోయి కింద పడిపోయాడు. ఎక్కడ నుంచి కృష్ణుడు ఎత్తుకొచ్చాడో అక్కడే పడ్డాడు. మళ్ళీ ఆ గుమ్మం దగ్గరే పడి పడ్డంతో వాడి శరీరం తునాతునకలైపోయింది. చేతులు విరిగిపోయాయి, కాళ్ళు విరిగిపోయాయి, ఎముకలు విరిగిపోయాయి, గుండెకాయ కూడా బయటకు వచ్చింది. ఆ గుండెకాయ మీద మెత్తని మాంసం మీద ఏదో గుడ్డు పడినట్టుగా ఈ చంటిగుడ్డు పడుకుని ఆడుకోవడం మొదలెట్టాడు. ఈ చప్పుడికి ఆడవాళ్ళంతా దొడ్లోకి వచ్చి చూస్తే దొడ్లో కృష్ణుడు యథాప్రకారంగా గుండెల మీద ఆడుకుంటున్నాడు, మాంసం ముద్ద మీద. వాళ్ళకి మతిపోయింది, ఉన్నాడండి బాబు మా కృష్ణుడు ఉన్నాడు, మా విష్ణుమూర్తి ఉన్నాడు, బాబోయే మా కొడుకుని రక్షించాడు. హింస చేసే పాపాత్ములు తమ హింసా పాప వల్ల తామే బలైపోతారు. ఏమి అదృష్టం ఇది, ఏమి అద్భుతం ఇది. దుష్టులు ఎంతోమంది మా కృష్ణుణ్ణి చంపాలని వచ్చి వాళ్లే శిక్షితులవుతున్నారు. రక్షణములు వెయ్యగలిగిన శిక్షితుడగు కలుడు సాధు శిక్షితుడగుటను, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమతలందు రాయిడి చేతను. సాధువులు ఏ రక్షణ లేకపోయినా వారి ధర్మం వారిని రక్షిస్తుంది. సాధువులకు రక్షకులు అక్కర్లా, పరమాత్మే రక్షకుడు, వాళ్ళ ధర్మమే వాళ్ళకి రక్షణ. కానీ పాపాత్ములు ఉంటారు, జెడ్ టైప్ సెక్యూరిటీ పక్కన పెట్టుకున్నా ఎవడో వాడు బాంబుతో పేల్చేస్తారు, ఎందుకంటే వాడు పాపాత్ముడు గనక. పాపాత్ములకి ఈ లౌకిక రక్షణలు కావు. పుండరీకాక్షుడి రక్షే రక్ష మనం చూసినాం కదండి. పాపాత్ములు చస్తే వాళ్ళ ఎముకలు కూడా దొరకవు, ఎందుకంటే వాడు ఎన్ని రకాలైనటువంటి కాపలా ఏర్పాటు చేసుకున్న పాపం వాడిని సమయం వస్తే సంహరిస్తుంది. అదే పుణ్యాత్ములు, ఏమీ ఉండదు రక్షణ, దర్జాగా తిరిగేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ కష్టము రాదు. ఇతడు పుణ్యాత్ముడు అనుకుని వాడికి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్ళి పాలిచ్చి లాలించి ఆడుకుని ఆనందంతో పరవశురాలైపోయింది ఈ యశోదాదేవి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.